श्रुतं दृष्टं स्मृतं सृष्टं सर्वं ब्रह्मेति चिद्धितम् सर्वतो विदुषिच्चित्तम् पदकुत्र जीवियं सद दृष्टम् प्रेमस्वरूपल చూచున్నది, వినున్నది, సంకల్పించుకున్నది, ఆచరించున్నది సర్వం బ్రహ్మమయం యొక్క ప్రభావమే. నేను నాది అనే అభిమాన మమకారములు అనేక విధములైన అనర్థములకు దారితీస్తున్నది. సర్వం దైవమయం అనేటువంటి ప్రభావమని మానవుడు తనయందు విశ్వసించినప్పుడే దివ్యత్వమైన ఆనందమును అనుభవించగలడు. మానవుడు నిత్య జీవితము కేవలము భౌతికంగా, నైతికంగా, ప్రాకృతికంగా, స్థూలంగా మాత్రమే తన యొక్క కార్యకలాపమునకు పాల్గొంటున్నాడు. దీనికి మాత్రమే మానవ జీవితము పరిమితము కాకూడదు. భౌతిక జీవితము అంతర్జీవితం పైన ఆధారపడి ఉంటున్నది. ఒకటి భౌతికము, రెండవది అంతర్యము. కానీ ఈ భౌతిక ప్రపంచము అంతర్యమైనటువంటి ఈ ప్రపంచం పైన ఆధారపడి ఉంటున్నది. భౌతిక జగత్తు ఒక విశాలమైన, అగాధమైన, అనంతమైన భవనం. కాని భవనమునకు పునాది ఎంత భద్రంగా ఉండవలనో అంత భద్రంగా ఉండవలసి వస్తుంది. పునాది ఏ భద్రంగా లేకుండినా భవనము కూలిపోతుంది. కనుకని బాహ్యమైన, బహిర్ముఖమైన, ప్రాకృతమైన, స్థూలమైన ఈ జగత్ భవనమునకు అత్యంత సూక్ష్మమైన, అనంత శక్తివంతమైన మనస్సే దీనికి పునాది. కనుక మనస్సు అనేటువంటిది శక్తివంతముగా అయినప్పుడే మనిషి కూడాను మహా శక్తివంతుడగా అభివృద్ధి కాగలడు. కేవలం మానవుడు మాత్రమే కాదు, మానవుని వల్ల సమాజం కూడాను శక్తివంతంగా రూపొందుతుంది. కేవలము సాంఘికం మాత్రమే కాదు, సొసైటీ మాత్రమే కాదు, జాతీయత కూడాను భద్రంగా నిలచగలుగుతుంది. కనుక ఈ జాతీయతం భద్రత సమాజం పైన ఆధారపడి ఉన్నది. మనస్సు సరి అయినదిగా ఉండినప్పుడే మనస్సు మనిషి దివ్యమైనటువంటి వాడిగా రూపొందుతాడు. మనస్సు కలవాడే మనిషి, మనస్సే లేకుండిన మనిషే లేడు. కనుక అంతర్భూతమై అగోచరమైనటువంటి ఈ యొక్క మనస్సు అనే పునాది సరి అయినటువంటి స్థితిలో ఉండినప్పుడే మనిషి అని గోచరించేటువంటి ఈ స్వరూపము సరి అయినటువంటి యొక్క స్థితిని అందుకోగలడు. ఈనాటి ఆధునిక యుగమునందు అనేక విధములైనటువంటి మార్పులు కలుగుతూ వచ్చాయి. సిరి సంపదలక లోటు లేదు, భోగ భాగ్యములక ఏ విధమైనటువంటి యొక్క లోటు లేదు, విలాస విహారములక తక్కువ లేదు. దాని ఈనాటి మానవుడు నిరంతరము నిరాశచే, నిస్పృహలచే, నిష్ఠూరములచే కుంగిపోతున్నాడు. దీనికి కారణమేమిటి? దీనికి మనస్సు అనేటువంటి యొక్క దివ్య శక్తిని సరైనటువంటి విధంలో వినియోగించుకోలేకపోవటమే ఈ అశాంతికి, నిరాశకు, నిస్పృహకు కారణమవుతుంది. మనిషికి మనిషికి మధ్యలో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు పెరిగిపోతున్నది. ఈ సమస్యల యొక్క ప్రభావం చేతనే అనేక విధములైనటువంటి ప్రమాదములు కూడాను సంభవిస్తున్నవి. కనుక మనశ్శక్తిని సరైనటువంటి విధంలో మనము వినియోగించుకోవటానికి తగిన కృషి చేయాలి. ఈనాటి మానవుని యొక్క మనస్సు కేవలము ఒక ఉన్మత్తంగా మారిపోతుండాలి. కారణమేమనగా ఈ మానవ మనస్సు ఇంద్రియములకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తూ వస్తుండాలి. ఈ యొక్క ఇంద్రియముల యొక్క మితిమీరిన స్వేచ్ఛనే మానవుని మతిని ఉన్మత్తునిగా మారుస్తున్నారు. ఈనాటి ప్రపంచమంతా కూడాను రెండు విధములైనటువంటి ఉన్మత్తముతో కాలమును గడుపుతూ ఉండదు. ఒకటి ధనోన్మత్తము, రెండవది అధికార ఉన్మత్త. ఇవి రెండు వేరు వేరుగా మనకు కనిపిస్తున్నవి కాని రెండు వేరు కాదు, ఒక్కటే. విత్తనములకు రెండు బద్దలు ఉన్నట్టుగా ధనోన్మాదము, అధికార ఉన్మాదము ఈ యొక్క రెండు బద్దలుగా ఉంటున్నవి. ధనముతో అధికారాన్ని కొంటున్నాడు, అధికారం చే ధనమును ఆర్జిస్తున్నాడు. అందుకు ధనోన్మాదము, అధికారోన్మాదము ఒక విత్తనం యొక్క రెండు బద్దలే. ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా కూడాను ఈ రెండింటిపైననే ఆధారపడి కాలమును గడుపుతూ ఉన్నాడు. ధనము లేక అధికారము, ఈ రెండింటిలో ఏదో ఒక్కటి ఉండినప్పుడే మానవుడి యొక్క అహంకారము అమితంగా పెరిగిపోతుంది. ఇక రెండూ చేరినటువంటి వారి గతి చెప్పనక్కరలేదు. మానవత్వాన్ని విస్మరించి, పశుత్వం విశ్వసించి కేవలము రాక్షసత్వాన్ని అనుభవిస్తున్నారు. మానవుని యొక్క మనస్సు అనేటువంటిది మధురమైనదని, మనస్సే మానవునికి ప్రాణమని, మనస్సే మానవత్వానికి సరైనటువంటి దివ్యత్వమని మానవుడు ఈనాడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు. ఈనాటి మానవుడు మనస్సును విస్మరించి కేవలం భౌతికమైనటువంటి జీవితమునే తన హృదయమునందు నింపుకొని తద్వారా తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు, ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా, తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతం నింపనగునా. ఈనాటి మానవుని హృదయము హృదయ అనగా దయామయమైనటువంటిదే మానవుని యొక్క హృదయము. అట్టి దయామయమైనటువంటి మానవుని హృదయము ఈనాడు కేవలము మృగస్వరూపాన్ని ధరించి ఒక విధమైనటువంటి దయాదాక్షిణ్య రహితమై మానవత్వము క్రూరత్వంగా అనుభవిస్తూ వస్తున్నాడు. ఈనాటి చదువు సంజల లోపల మానవుడు మహా అధికుడిగా మారిపోతున్నాడు. ఆయన విద్యా విధానములో తాను హీరోగా కనిపిస్తున్నాడు కాని ఆచరణ విధానము లోపల జీరోగా మారుతున్నాడు. కేవలం మానవత్వాన్నిగా గుర్తించలేనటువంటి ఒక విద్య మానవునికి వ్యర్థమే. తదుపరితో పాటు సంస్కారం కూడాను అత్యవసరమనేటువంటి సత్యాన్ని ఈనాటి విద్యా విధానంలో గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. రావణాసురుడు కాని దుర్యోధనుడు కాని శక్తి సామర్థ్యముల లోపల ఏమాత్రమూ ఎవరికి తీసిపోనటువంటి వారు. ఈ యొక్క విద్యా సమస్త శక్తులు కూడాను అనంతమైనటువంటివి, గొప్ప విద్యావంతులు. కాని మనసులో మాలిన్యము చేరినప్పుడు సర్వం కూడాను శూన్యంగా మారిపోయినది. మానవత్వాన్నే మర్చిపోయారు. మానవత్వాన్ని మరిపించేటువంటి విద్యలు విద్యలవుతాయా? మానవత్వాన్ని ప్రకాశింపజేసేటువంటివి, వికసింపజేసేటువంటివి, ప్రకటింపజేసేటువంటివే విద్యలు. ఏదో పొట్ట నింపుకునే నిమిత్తమే విద్యలను ఆర్జిస్తున్నాము. పొట్టను నింపుకోవటానికి మానవుడిగా పుట్టాలా? కుక్కలు, నక్కలు, కోతులు కూడాను పొట్టలు నింపుకోవటం లేదా? కాదు కాదు, హృదయాన్ని పండించుకునే నిమిత్తమే విద్యలు కావాలి. ఏమని నిందించుకునే నిమిత్తమే విద్యలు కావాలి. విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానమును ప్రకటింపజేసే నిమిత్తమై విద్యలు కావాలి. కేవలం జానుడు పొట్ట నింపుకున్న చిక్కులు నుంచి కోటి విద్యలను పూనిగా నేర్చి పరిపూర్ణ సుఖమును నొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేలా? శ్రీపతి నామచింతనమే చేకూర చేయు సుఖము మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయాడు గాక ఇంతకాయ హద్దును పద్దులేక ప్రేమందక చేయుచు జీవితంబు. వీరిద్దర ధార ఓసి దళాక్షను విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురు విరితికి తెలుపుము మానవ. ఏమి అనుభవించారు మీరు? భగవంతుని విస్మరించి, లోకాన్ని విశ్వసించి, విద్యను అభ్యసించి, అధికారములు చేపట్టి ఏ సుఖం పొందారు మీరు? అందులో ఏమైనా సుఖమున్నదా? ఉన్నదనే భావిస్తున్నారు. ఏమిటి ఈ సుఖము? క్షణికమైన సుఖం కాదు, ఇది కాదు మానవుని యొక్క సుఖము. క్షణికమైనటువంటి సుఖము పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. ఇంకా ఎందుకు జంతువునాం నరజన్మ దుర్లభం? ఈ మానవ జన్మం యొక్క దుర్లభత ఏమిటి? నిత్యమైన, సత్యమైన, స్థిరమైన ఆనందమును అనుభవించే నిమిత్తము మానవుడు తగినటువంటి కృషి చేయాలి. కనుక లేట వయస్సు నుందే నిర్మలమైనటువంటి యొక్క స్థితి అందే, నిస్వార్థమైన భావమునందే, నిష్కళంకమైనటువంటి హృదయమునందే ఈ దివ్యమైనటువంటి భావాలు ప్రవేశించాలి. పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచి సర్వశాస్త్రములు అతులమైన విద్యలను నేర్చి తినంచు గర్వమేలా. హస్తయుగంబు మోర్చి పరమాత్మని చింత చేయని ఈ ప్రస్తుత జీవితంబు వ్యర్థము కదా మానవ. నీవు నీ స్వార్థ నిమిత్తమై, స్వప్రయోజన నిమిత్తమై కేవలం విలువ లేనిటువంటి వ్యక్తులకు నమస్కరిస్తున్నావు. నమస్కారం యొక్క విలువను కూడా నువ్వు నీవు గుర్తించుకోలేకపోతున్నావు. నిత్య సత్యమైనటువంటి దైవత్వానికి నమస్కరించుటకు కేవలం వెనుకంజ వేస్తున్నాడు మానవుడు. ఈ పాప ఫలం యొక్క చిహ్నమే. నిత్యత్వాన్ని నిరంతరం కూడా మనము విశ్వసించాలి. ఉన్నది ఒక్కటే, రెండవది లేదు. ఇలాంటి దివ్యత్వాన్ని లేత వయస్సులందే మాతాపితరులు దీనికి తగినటువంటి యొక్క కృషి చేయాలి. ఋతుజ్జుడు, మదాలస ఇరువురు కూడాను ఎంతో భగవత్ యొక్క విశ్వాసం కలవారు. మదాలస మహాసాధ్వీమణురాలు. ఈమె త్యాగ జ్ఞాన వైరాగ్యములలో ఈమెకు సాటి మరొకటి లేరు. ఈమెకు దివ్యత్వం అనేటువంటిది పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు. వీరిరువురికి మొట్టమొదటిగా పుత్రుడు పుట్టాడు. ఈనాటి మానవులలో పుత్రుని పేరు పెట్టాలని అనేక రకములైనటువంటి యొక్క పరిశోధనలు సలుపుతుంటారు. పేరుగా ఉండాలి, ఆధునికమైనటువంటి పేరుగా ఉండాలి, అత్రహితమైనా పర్వాలేదు, అట్రాక్షన్ గా ఉంటుండాలి. ఈ పేరును సెలెక్షన్ చేసే కోసమని కాలమును కూడా అధికంగా తీసుకుంటుంటారు తల్లిదండ్రులు. పెట్టిన పేరుకున్న విలువ ఏమిటింది? పుట్టిన బిడ్డకే లేనప్పుడు పెట్టిన పేరుకు మాత్రం విలువ వస్తుందా? కానీ ఈ ఋతుద్విజుడు పేరు కోసం చాలా ప్లాకులాడాడు. కాబట్టి రాజు క్షత్రియుడు అయినటువంటి వారికి తగిన పేరుగా ఉంటుండాలని విక్రాంతుడు అని పేరు పెట్టాడు. విక్రాంత్ అనే పేరు పెట్టేటప్పటికీ మదాలస పక్కును నవ్వింది, చాలా వెగటుగా చూచింది. ఏమిటి మహారాజుకు ఈ విధమైనటువంటి యొక్క పేర్లపైన ఇంత ప్రాకులాడటం, ఇంత ప్రేమను వెదజల్లటం, ఇది సరైనటువంటి కాదనుకుంది లోపల. ప్రాకృతమైనటువంటి శరీరమునకు ఒక భౌతికమైనటువంటి పేరు కావాలి. అంతేకాని ఈ యొక్క మలమూత్ర దుర్గంధ మాంసరక్తములతో కూడినటువంటి ఈ దేహమునకు పేరు కోసం ప్రాకులాడటము ఇది కాలం వ్యర్థమనుకుంది. తర్వాత రెండవ కుమారుడు పుట్టాడు, వాణికి సుబాహుడు అని పేరు పెట్టి, సుబాహుడనగా మంచి హస్తములు కలవాడు. అప్పుడు కూడాను మదాలస పక్కున నవ్వింది, కానీ రాజుకు చాలా అవమానంగా కనిపించింది. తాను పెట్టిన పేర్లకు ఏమాత్రము విలువ లేదని మదాలస హాస్యం చేస్తున్నట్టుగా భావించాడు. మరి కొంతకాలమునకు మూడవ పుత్రుడు పుట్టాడు. ఈ యొక్క ఋషిత్రుడు, మదాలస నా పేరు నీకంత ఇష్టంగా లేదు, నీవే ఈ పిల్లవాడికి పేరు పెట్టుకోమని చెప్పని ఆమెకే వదిలిపెట్టాడు. కానీ ఈ ప్రపంచమునకు ఏదో ఒక పేరు ఉండాలి కదా, ఆ పేరు పిలిచినప్పుడే ఈ జగత్తుకు ఒక అర్థం అవుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. కనుక ఆమె చెప్పింది లోక సంబంధమైనటువంటి రీతిగా అలర్కుడు అని పేరు పెట్టింది. రాజుకు కోపం వచ్చింది, ఛీ, మేము క్షత్రియులము, రాజపుత్రులము, పవిత్రమైనటువంటి యొక్క ధీరులము, వీరులము, శౌర్యులము, ఇలాంటి మానవులకు, ఇలాంటి నా రాజకుమారులకు అలర్కుడని పేరు పెట్టడం ఎంత అవమానం, ఛీ, ఆ పేరు నేను పిలవనన్నాడు. అలర్కుడు అనగా పిచ్చి కుక్క అని పేరు. ఏమిటి నా కుమారుడికి పిచ్చి కుక్క అని పేరు పెట్టటమా? మదాలస వచ్చి, మహారాజా, తన స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేనటువంటి వాడు, తన దివ్యత్వాన్ని తాను అర్థం చేసుకోలేనటువంటి వాడు, ఏకత్వాన్ని భావించలేనిటువంటి వాడు పిచ్చికుక్క కంటే హీనమేను అన్నాడు అన్నది ఈ మదాలస. కనుక తన స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేనిటువంటి మానవులకు పేర్లు ప్రయోజనమేమిటి? ఏకత్వాన్ని భావించలేనిటువంటి వారి మానవులకు ఈ పేర్లు ఎందుకు? దివ్యత్వాన్ని చింతించలేనిటువంటి మూర్ఖులకు ఈ పేర్లు ఎందుకు? ఇది దేహం, మానవ దేహం, కానీ వీరు మానవులు కాదు, ఆత్మస్వరూపులే, పరస్వరూపులే, నిర్గుణ నిరాకార తత్వములే, నిర్మల స్వరూపులే, నిష్కళంక స్వరూపులే. ఇలాంటి ఆత్మకు పేర్లు పెట్టడము ఇది ఎంత అజ్ఞానము అని ఆ పుట్టిన పిల్లలకందరికి కూడాను ప్రప్రథములోనే, నాయన నీవు మానవుడు కాదు, నీవు దేహము కాదు, ప్రతి వ్యక్తి కూడాను నా దేహము, నా మనస్సు, నా బుద్ధి అంటారు. నా దేహము అనేటువంటి పదంలో ఉండేటువంటి అంత అర్థమేమిటి? నా కాదు దేహము, దేహము కాదు అని దాని అర్థం. నా మనసు, మనసు కాదు, నా బుద్ధి, బుద్ధి కాదు, మరింకెవరు? అహం, అహం, నేను, నేనే. ఈ నేను అనేటువంటి ఉనికి ఒక బ్రహ్మకు, ఒక పరమాత్మకు, ఒక దైవత్వానికి, దివ్యత్వానికి మాత్రమే సంబంధించినటువంటిది. కనుక ప్రతి జీవుడు కూడాను ఆత్మస్వరూపుడే. మలమూత్ర దుర్గంధములతో కూడినటువంటి దేహం కాదు తాను. నిమిష నిమిషములకు నీచురూరిని కాని పురుగు జవ్వాదీలు పుట్టబో, క్షణ క్షణములకు మార్పు చెందినదే కాని ఈ దేహము స్థిరంగా ఉండేటువంటిది కాదు. ఇలాంటి భౌతికమైన, అనిత్యమైన, అశాశ్వతమైన, అసత్యమైనటువంటి ఒక స్వరూపాన్ని నేనుగా భావించుకోవటం ఇది ఎంత పిచ్చికుక్క గుణం కాదా? నాయన నీవు దేహముగా నీవు భావించవద్దు, దేహము క్షణభంగురమైనటువంటిది, దేహము నీటి బుడగ వంటిది, ఇలాంటి దేహాన్ని నీవుగా భావించవద్దు అని ఈ లేత వయస్సునందునే పిల్లలకు ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆత్మబోధన సలుపుతూ వచ్చింది మదాలస. కనుక ఈనాటి పిల్లల యొక్క మంచి చర్యలకు మూల కారణము మాతృమూర్తులే. నా కుమారుడు సరిలేడు అని చెప్పుకోవటం కూడా ఒక పెద్ద అవమానమే. కుమారుడు నా మాట వినడు అని చెప్పుకోవటం కూడా ఒక అసహ్యమే. ప్రారంభంలోనే సరైనటువంటి బుద్ధులు బోధించుకుంటే పిల్లవాడు చెడిపోయి ఉండేటువంటి వాడు కాదు. పొట్లకాయ పుట్టిన తక్షణమే ఒక పెద్ద రాయి కట్టారు. పెరిగే కొలది కూడా రాయి యొక్క ప్రమాణం కూడా పెరుగుతూ వస్తుంది. రాయిగిన కట్టకపోతే ఆ పొట్లకాయ వంకర టింకరిగా మారిపోతుంది. పుట్టిన తక్షణమే పిల్లవాడికి క్రమశిక్షణ, ఆత్మతత్వము అనేటువంటి ఒక రాయిని దానికి ఒక డిసిప్లిన్ గా కట్టాలి. ఆ విధమైనటువంటి డిసిప్లిన్ లేత వయస్సునందు నేర్పలేకపోవటం చేతనే తల్లులు ఈ విధమైనటువంటి కుమారుల యొక్క దుఃఖములకు గురి అవుతున్నారు. అదాలస ప్రప్రథములోనే తాను బోధిస్తూ వచ్చింది, నాయన నీవు కుమారుడు కాదు, నేను తల్లిని కాదు, మన ఇరువురు కూడాను సచ్చిదానందం యొక్క స్వరూపులం లేదు. సముద్రం లోపల అనేక అలలు పుడుతున్నాయి, ఒక అల తర్వాత మరొక అల ప్రారంభమవుతుంది. కాని అన్ని అలలు కూడాను సముద్రంతో సంబంధించినవే కాని అలలు ప్రత్యేకమైనటువంటివి కాదు. కనుక నీవు, నేను, రాజు, ప్రజలు, సర్వులు కూడాను ఈ సచ్చిదానందం అనేటువంటి సాగరం లోపల అలలమే కాని మరొకరం కాదు. ఎందుకు నీవు కుమారభావాన్ని చింతిస్తున్నావు? ఎందుకు నేను తల్లి భావాన్ని చింతించాలి? ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రధాన సూత్రము. ఇది అజ్ఞానమే కాదు, కేవలం మూర్ఖత్వం కూడా చెప్పవచ్చు. మానవుడు ప్రజ్ఞానవంతుడై మూర్ఖుడిగా ప్రవర్తించడము సరైనటువంటిది కాదు. దివ్యత్వాన్ని కించిత్ పరిచినటువంటి వారం అవుతాం నాయన అని తొట్టల్లో వేసి ఓంకారమని ఏటి ఒక తొట్లలోనూ, తత్వమసి అని ఏటి పరుపుత పరచి, ఎరుకనే బాలుణ్ణి ఏ మరక ఉనచి, ఏడు లోకము వారు ఏకమై ఊచా జోజో. ఓంకారమనేటువంటి తొట్టలో తత్ త్వం అసి అనేటువంటి పరుపు వేసి, ఎరుకు అనేటువంటి బాలుణ్ణి ఏమరక ఉనచి, చైల్డ్ పేరు ఎరుక, ఎరుక అనగా ఆత్మ, ఎరుకానగా ప్రజ్ఞానము, ఎరుకానగా చైతన్యము, ఎరుకానగా బ్రహ్మ. కనుక ఇలాంటి బారుణ్ణి నేను కేవలము నా కుమారుడిగా భావించుకోవటము నేనంత అజ్ఞానము. ఈ విధమైనటువంటి తల్లులు ఆ కాలము లోపల అనేక విధములైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి పిల్లలకు బోధించి వారికి పరిశీలన సరిపించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అనేక రకములుగా నూరి త్రాపించారు. కనుకనే ప్రాచీన కాలమునందలి పవిత్రమైనటువంటి చరిత్రలు ఈ బాలబాలికల యందు అనేక విధములుగా ప్రతిబింబించేటువంటివి. తల్లి తండ్రులు అంటే వారిని ఎంతో గౌరవించి ప్రేమించేటువంటి వారు. పెద్దలను గౌరవించని, తల్లిదండ్రులను ప్రేమించని, గురువులను విశ్వసించని మానవ జీవితం ఇది ఒక జీవితమా? బాల్యములో బంధువులను, కౌమారంలో గురువును, యవ్వనంలో పెద్దలను, వార్ధక్యంలో ఋషులను సంతోష పెట్టలేని మానవ జీవితము కేవలం ఒక పశు జీవితమనే చెప్పవచ్చు. బాల్యములో బంధువులను సంతోష పెట్టాలి, కౌమారంలో గురువులు సంతోష పెట్టాలి, యవ్వనంలో పెద్దలను ఆనందపరచాలి, కుచ్చితమైన మార్గంలో ప్రవేశించకూడదు, వార్ధక్యంలో ఋషులను సంతృప్తిపరచాలి. బాల్య కౌమార యవ్వన వార్ధక్యముల యొక్క ప్రభావము మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటి యవనత్వాన్ని మురిచిపోయి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము ఒక విధమైనటువంటి యొక్క అహంకార మమకారముల చేత జగత్తునే తూలనాడుతున్నారు ఈనాటి బాలబాలికలు. ఇలాంటిది కాదు మానవత్వానికి సరైనటువంటి మణి. మానవత్వం మహాఘనమైనటువంటి మణి వంటిది, ఇది ఆత్మస్వరూపమైనటువంటిది. విలువ తెలియనటువంటి వారికి దీన్ని ఎంత బోధించినప్పటికీ అర్థం చేసుకోలేరు. కేవలము తులసిదాస్ చెప్పాడు, నామ నిరూపణ మూల రతనతి, రత్నము యొక్క విలువను తెలిసినటువంటి వాడే దీన్ని బందోబస్తు చేసి సరైన భద్రమైనటువంటి పెట్టెలో పెట్టి తాళం వేస్తాడు. వజ్రం యొక్క విలువను తెలియనటువంటి మూర్ఖులే ఏదో టేబుల్ పైన పేపర్ వెయిట్ గా పెట్టి దాన్ని అలక్ష్యం చేసుకుంటారు.
అదే
మానవత్వం అనేటువంటి విలువను తెలిసినటువంటి వాడు దీనిని బజార్లో మసిబొగ్గులు కమ్ముకోవడానికి ప్రయత్నించడు. కనుక మొట్టమొదట మానవత్వం అంటే ఏమిటి, దీని విలువ ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. ఏమి నేర్పగలరు, వారికే లేదు ఆ గుణములు, పిల్లలకి ఏమి నేర్పగలరు. కనుక మొట్టమొదట తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. ట్యాంక్ లో పరిశుద్ధమైనటువంటి నీరు నింపినప్పుడే ట్యాప్ లో పరిశుద్ధమైన నీరు కూడా వస్తుంది. ట్యాంక్ లో మలినమైన నీరు నింపినప్పుడే ట్యాప్స్ లో మలినమైన నీరు వస్తుంది. ప్రభావం తద్భవతి, యథా రాజా తదా ప్రజ, యథా తండ్రి తదా కుమారుడు. తండ్రి ఎటువంటి వాడో, తల్లి ఎటువంటిదో, బిడ్డలు అలాంటి వారిగా తయారవుతున్నారు. మాతృమూర్తులు ఆధారమైనటువంటి దివ్యమైనటువంటి ప్రపంచమునకు ఏకమైనటువంటి ఒక తత్వాన్ని బోధించేటువంటి దైవత్వాన్ని విశ్వసించుకుంటూ రావాలి. ఈనాడు దైవ ప్రీతి కాని పాప భీతి కాని లేకపోవటం చేతనే సంఘ నీతి కూడాను లేకపోతున్నారు. సంఘంలో ప్రీతిత్తైనా మనము గౌరవాన్ని నిలుపుకోగలుగుతున్నామా? అతను నన్ను గౌరవిస్తారని భావిస్తున్నాడు, ఇది చాలా పెరితనము. అయ్యా నమస్కారం అంటే ఓహ్ నన్ను గౌరవించారా అనుకుంటున్నారు. లోకరీతిగా ఆర్టిఫిషియల్ గా నమస్కారం అంటున్నారు, కానీ లోపల వాడురా అని అలక్ష్యం చేస్తుంటారు. నమస్కారం చేయకపోయినా పర్వాలేదు, హృదయంలో చాలా గుణవంతుడు అనేటువంటి మంచి పేరు తెచ్చుకుంటే చాలు. కనుకని ఈ భౌతికమైన ప్రాకృతమైన లౌకికమైన స్థూలమైన ఈ జగత్తులోను కేవలం స్థూలమైన భౌతికమైనటువంటి మర్యాదల్ని ఆశిస్తున్నారు కాని, ఈ పదవుల్ని ఆశిస్తున్నారు కాని, కేవలం ఘనతల్ని ఆశిస్తున్నారు కాని, ధనమని ఆశిస్తున్నారు కాని, దీనికి అన్నింటికీ ఆధారమైనటువంటి మన మనోబలాన్ని ఏమాత్రం కూడా మనం ఆశించడం లేదు. ఎంతకాలం నిలవగలదు? కనుక మన ఏవ మనుష్యానాం కారణం మందమొచ్చేవో, మనసే మన జీవితానికి పునాది. మనసు మహా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. మనసు చాలా ఉత్తమమైనటువంటిదిగా ఉంటుంది. మనసు చాలా నిర్మలమైన, మనసు నిస్వార్థమైన. మనసు స్వార్థమైనప్పుడే మనిషి స్వార్థుడైపోతాడు. మనసు మాలిన్యమైనప్పుడే మనిషి కూడా మాలిన్యమవుతాడు. అతి మలినమైనటువంటి మనిషి ఎందు అన్ని చూపులు మలినమే, శ్రవణము మలినమే, తాకు మలినమే, చేతులు మలినమే, సర్వం మలినమే అయిపోతుంది.
In a dirty man, looks are dirty, talk is dirty, listening is dirty, everything is dirty.
కనుక మొట్టమొదట మనసు పరిశుద్ధమైనటువంటిగా ఉంటే పరులన్నీ పరిశుద్ధమైనవి, చూపులన్నీ పరిశుద్ధమైనటువంటివి, కడుపులంతా పరిశుద్ధమైనటువంటివిగానే ఉంటాయి. మన హృదయం అనేటువంటి ఒక పెద్ద పాత్ర, దీంట్లో పరిశుద్ధమైనటువంటి మనసును మనం నింపుకున్నప్పుడు దీనికి దశేంద్రియములైనటువంటి రంధ్రములు ఉంటున్నాయి. ఏ రంధ్రము నుంచి వచ్చినప్పుడు కూడా పరిశుద్ధమే వస్తుంది, కానీ మరొకటి రాదు. కనుక మనం ఏమి చెయ్యాలి? ఉన్నది ఒక్కటే, ఏకం సత్ప్రాహోదావదంతి. ఒక జ్యోతిని పెట్టాము, ఒక్కటే అది. పది రంధ్రములు పెట్టినటువంటి కుండలు దానిపైన బోల్డించాము. ఆ 10 హోల్స్ నుంచి కూడాను 10 జ్యోతులుగా కనిపిస్తుండాలి. దానిపైన దట్టమైనటువంటి ఒక బట్టని కప్పాము, ఆ జ్యోతులు కూడా కనిపించడం లేదు. ఎప్పుడు ఆ దట్టమైన వస్త్రాన్ని మనం తీసివేస్తామో అప్పుడే 10 జ్యోతులు వలె కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కుండను మనం పగలకూడదుమో అప్పుడు ఒక జ్యోతి ఏమైనా కనిపిస్తుంది. కనుక ఆత్మ అనేటువంటి ఏక జ్యోతి పైన దశేంద్రియముల యొక్క చంద్రములు కలిగినటువంటి ఈ దేహం అనే కుండను బోల్డించాము. దీనిపైన అభిమాన మమకారమైనటువంటి దట్టమైనటువంటి వస్త్రాన్ని కప్పినాము. ఈ ఆత్మజ్యోతిని మనం చూడలేకపోతున్నాము. అభిమాన మమకారమైనటువంటి బట్టను తీసివేయి, 10 జ్యోతులైనా కనిపిస్తాయి, కానీ ఈ దేహప్రాంతి కూడా నీకు వదిలిపెట్టు. ఒకే జ్యోతి, ఏకాత్మభావము, ఏకం సత్విప్రాహోదావదంతి, ఆ యొక్క మంత్రములకు తగినటువంటి ఆధారంగా ఉంటాయి. ఈనాడు భగవంతుని మనం చింతిస్తున్నాము, హరిస్తున్నాము, శ్లోకాలు ఉచ్చరిస్తున్నాము, పాటలు పాడుతున్నాము, భజనలు చేస్తున్నాము, కానీ భగవత్ అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాము.
కారణమేమిటి?
బాయ్ చెప్పాడు, విక్రమాదిత్యుడు మారువేషంతో తన రాజ్యం యొక్క స్థితిగతులను కనుక్కోవాలని ప్రపంచమంతా తిరుగుతూ వచ్చాడు. కానీ ఒకచోటు పోయేటప్పటికీ ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ ఆశ్రమానికి పక్క లోపల గుట్టలు గుట్టలుగా బసం అంతా ఉంటున్నది. చూచాడు, లోపల ప్రవేశించాడు విక్రమాదిత్యుడు. స్వామీజీ, ఏమిటి మీరు చేస్తున్నారు? ఆయన నేడు కాదు, నిన్న కాదు, 60 సంవత్సరం నుంచి కూడాను భగవంతునికి యజ్ఞం ఆచరిస్తున్నానన్నాడు. ఈ యొక్క భస్మపు యొక్క పర్వతములు ఏమిటి అన్నాడు. ఈ యజ్ఞం యొక్క భస్మమే, ఇంత యజ్ఞం చేశాను నేను, చెమితలంతా ఇందులో వేసినాను, అనేక విధమైన డబ్బాలు డబ్బాలు నెయ్యి పోసినాను, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క సుగంధ ద్రవ్యాలంతా వేసినాను, లారీస్ గంధపు కట్టెలంతా కాల్చినాను, ఈ పర్వతములు ఈ భస్మ యొక్క పర్వతాలన్నాడు. మరి ఏమైనా మీరు భగవంతుని యొక్క అనుగ్రహానికి గురి అయినారా, పాత్రులు అయినారా అని ప్రశ్నించాడు. అది నాలో ఉన్నటువంటి ఆవేదన. ఒకనాడైనా భగవంతుడు నాకు దర్శనం ఇవ్వలేదు, స్వప్నములందైనా కనిపించలేదు, ఒక దివ్యమైనటువంటి యొక్క విజన్స్ ఒక విధమైనటువంటి చిహ్నములైనా కనిపించలేదు అన్నాడు. విక్రమాదిత్యుని మనస్సు కరిగింది. ఆశ్రమం లోపలే కూర్చున్నాడు, భగవంతుని ధ్యానించాడు. చిత్తశుద్దితో భగవంతుడు అతనికి ప్రత్యక్షమై, రాజా ఏం కావాలి నీకు, కోరుకోమన్నాడు. నాకేమీ అక్కర్లేదు, నా రాజ్యం లోపల ఇలాంటి మహాప్రభువులు, ఇలాంటి బ్రాహ్మణులు, ఇలాంటి పండితులు, ఇలాంటి యజ్ఞ పురుషులు ఉంటున్నారు. కానీ ఇతను వృద్ధుడైనాడు, 60 సంవత్సరం నుంచి కూడా తమ యజ్ఞం ఆచరిస్తున్నాడు, అతనికి ఎందుకు మీరు దర్శనమివ్వలేదు, అతనిపై ఎందుకు నీ అనుగ్రహ వర్షాన్ని కురిపించలేదు? పక్కున నవ్వాడు పరమాత్ముడు. రాజా, యజ్ఞం చేసేది చూస్తున్నావు, గుట్టలనంతా చూస్తున్నావు, నేను భావప్రియుణ్ణే కాని బాహ్యప్రియుణ్ణి కాదు. ఎంత నువ్వు సమారాధన చేస్తున్నావు, ఎంతమందికి భోజనం పెట్టావు, ఎంతమందికి గుడ్డలిచ్చావు, ఆ లెక్క నాకు అక్కర్లేదు. ఆ అకౌంట్స్, ఆ ఇదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి ఇచ్చుకో, నాకు కావాల్సింది భావమే. భావశుద్ధితో చేసినటువంటి వాడే నాకు పరమ భక్తుడు. పరమ భక్తులకు నేను దాసాను దాసుడను. ఏ విధంగా పాడుతుంటాం మనము? దాసాను దాసుడను కావలను రా, దాసులకు సేవనే చేయమలరా, దాసాను దాసుడను కావలను రా. కోరుతుంటాము, ఏం సేవ చేస్తున్నావు? దాసులకు సేవనే చేయమలరా అంటున్నావు, ఏం చేస్తున్నావు? ఈ బ్రాహ్మణుడు నిరంతరముకుగాను మంత్రాలు ఉచ్చరిస్తున్నాడు. మంత్రం తర్వాత మరొక మంత్రం ఏమిటి, మరొక మంత్రం తర్వాత మరొక మంత్రం ఏమిటి అనేటువంటి మంత్రాలపైనే లక్ష్యం పెట్టుకుంటున్నాడు. కానీ మాధవునిపైన లక్ష్యం లేదు. ఇది కేవలము గ్రౌండ్ ఫోన్ ప్లేట్ మాదిరి ఉంటుంది, టేప్ రికార్డ్ మాదిరి ఉంటుంది. టేప్ రికార్డ్కి ఎంత ఫలితము, వీనికి అంతే ఫలితము. మనసును నా పైన పెట్టి ఒక్కతూరి మాధవ అని పిలిస్తే చాలు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, మసూద, ఇవే నాకు కావాల్సింది. ఇవి కాదు, నాకు హృదయం నుంచి రావాలి. ఇది కేవలం డ్రై మంత్రాలు, ఇందులో కాదు, ఇది ఫ్రెష్. దీంతో ఒక విధమైనటువంటి ప్రాణ సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వం ఉండాలి. ఎండ మేఘాలు చాలా ఉంటుంటాయి, ఎండమావులు మిరాజ్. కానీ ఎంత దూరం పోయినప్పటికీ ఒక్క చుక్కైనా మనకు నీళ్ళని అందించదు. నీళ్ల వలె, కానీ అవి నీళ్లు కాదు. నీవు చూస్తున్నారు కేవలం భక్తితో యజ్ఞం చేసినట్టుగా కాదు, కేవలం తన యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రకటించుకుంటున్నాడు. అలాంటివి నాకు అక్కర్లేదు. భజన చేస్తున్నామంటే ఈ భజన తర్వాత ఇంకో భజన ఏమిటి, ఈ పాట తర్వాత మరొక పాట ఏమిటి, తాళం ఏమిటి, రాగం ఏమిటి, దీనిపైన పోతున్నారే కానీ భావాన్ని ఏమైనా కించిత్ అయిన కూడా భగవంతుని పైన నియమిస్తున్నారా? అలాంటి వారికి ఎలాంటి ఫలితం వస్తుంది?
ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నేను.
ఎంత పాత్రం తీసుకుని పోతారో ఆ పాత్ర ఎండికే వస్తుంది జలం. గంగలో కావలసినంత జలం ఉంటుండాలి, కానీ పాత్ర చిన్నదిగా ఉంటుంది. ఈ హృదయం నందు దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి, ఈ ప్రకాంతిని మనం అభివృద్ధి చేసుకోవాలి, ఈ దివ్యత్వాన్ని చింతించాలి, దివ్యత్వాన్ని అనుభవించాలి, అనుభవించిన దాన్ని ఆనందించాలి, ఆనందించిన దాన్ని అందరికీ పంచాలి. ఈ విధమైనటువంటి భక్తి, స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము, ఈ రెండు ఉండినటువంటి వాడికి భగవంతుడు ఒక 1/2 ఇంచులో దగ్గర ఉండినా గాని అనేక మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. తల్లి కంటే మిగుల దైవం వే దగ్గర, తల్లి కంటే చాలా దగ్గర దైవం. అలాంటి దగ్గర ఉన్నటువంటి దైవాన్ని విశ్వసించివా? ఎక్కడెక్కడో అరణ్యానికి పోయి తపస్సు చేస్తుంటారు. మూర్ఖుడు ఎక్కడున్నాడని భగవంతుడు అరణ్యానికి పోతున్నాడు? సర్వత పాని పాదం తత్సర్వతో శిరోముఖము సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి వాడికి ఎక్కడెక్కడో వెతకటము, ఇది మూర్ఖత్వం కాదా? ఎక్కడో పలాన్ చోట్ల పలాన్ రోడ్లో ఉన్నాడంటే ఏ ఇల్లు ఏ నంబరు అని అక్కడ వెతకవచ్చు. సర్వవ్యాప్త నారాయణ స్థిత, ఇలాంటి తత్వాన్ని మదాలస పిల్లలకు బోధించింది. నాయన, ఈ దేహము స్థిరమైనది కాదు, 9 చిల్లుల తోడి తిట్టి కాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు, ఇది ఏమో నీవు వజ్రంగా భావిస్తున్నావేమో. కాదు కాదు, మల మూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పురుగు చవ్వాదీలు పుట్టబో. దేవుడు అనగా తేరు, దేశమందును లేడు. దేవుడు అనగా తన దేహమందే, నీలోనే ఉన్నాడు. ఇదే దేవుడవు. ఈ సత్యాన్ని గుర్తించిన ఆయన, నువ్వు దేవుడిని గుర్తించేస్తే నీకు ఎట్టి బాధలు ఉండవు. గుర్తించలేకపోవటం చేతనే ఇన్ని బాధలు మనకు వెంటాడుతున్నాయి. నమ్మి చెడినట్టి వారు ఈ లోకాన లేరు లేరు లేరు. నమ్మక చెడిన వారులున్నారు కానీ నమ్మి చెడినట్టి వారు లేరు. నమ్మకం లేదు కానీ ఆ నమ్మకం కూడా నువ్వు పార్ట్ టైం నమ్మకము. క్షణములో వస్తుంది, క్షణంలో పోతుంది. ఈ దుఃఖములంతా మనం వెంటాడుతూ వస్తుంది. మించు ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది కానీ తక్షణమే చీకటి క్రమ్ముకుని వస్తుంది. కనుక ఒక్క నిమిషంలో నమ్మకం వస్తుంది, మరొక నిమిషంలో డౌట్స్ వస్తుంటాయి. దీనికి సరి అయినటువంటి ప్రబోధలు, ప్రచారములు, ప్రతత్వములు లేకపోవటం చేతనే తల్లిదండ్రులు సరైనటువంటి టీచ్ చేయటం లేదు. పుట్టిన తక్షణమే మా పిల్లవాడికి మంచి విద్య రావాలి, ఒక డిగ్రీ తీసుకోవాలి, ఒక పదవి రావాలి, విదేశాలకు వెళ్లాలి, ప్రపంచమంతా చుట్టాలి. ఏమిటి ఇంత ప్రపంచము? ఎందుకోసం చూస్తున్నాడు? బజారంతా చుట్టున్నాయి కుక్కలు కూడాను, వాటికి ఏమి చదువు ఉన్నాయి? చుట్టడం మన గొప్పతనము. కనుక తల్లిదండ్రులనే పెద్ద మిస్టేక్. తల్లిదండ్రులు సరిగా ఉంటే కదా పిల్లలు బాగుంటుంటారు. కౌసల్య సుతేరు, ఎందుకోసమని? కౌసల్య మహాసాధ్యమండరాలు కాబట్టి రాముడు దేవుడై ప్రకాశించాడు. మహాసాధ్యమండరాలు కాబట్టినే లవ కుశులు లోకానికి అంతా కూడా ఎంతో ఆదర్శమైనటువంటి యొక్క బిడ్డలుగా నిరూపించారు. ఆ సద్గుణములు సంపన్నత సచ్చీలత ఈ యొక్క తల్లిదండ్రుల్లో ఉండాలి. అది లోటు కలగటం చేతనే ఈ ప్రపంచం ఈనాడు ఈ దుఃఖాన్ని అనుభవిస్తుంటుంది. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము? ధనధాన్యములు కలిగి ధర్మగుణము నా పద్ధతి లేదనే చింతయుండు. విద్యాధికారి అయి విర్రవీగుచున్నా ఉద్యోగములు లేక వెధలనందు. కూటికి లేఖను అల్లాడుతున్నట్టు నిరుపేదకి ఎందరో బిడ్డలుందరు. ఏమిటిది కారణం? కేవలం మన అంతర్భావం సరైనటువంటిదిగా లేకపోవటమే దీనికి మూల కారణం. ప్రతి ఒక్కటి కూడా జగత్తంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. కాబట్టి ఈ పునాది పైన మనం ఆధారపడాలి. కానీ భవనాన్ని చూసి మనం సంతోషించకూడదు, ఆకర్షించకూడదు. పునాది మనసే. మనసు సరైనటువంటిగా ఉండినప్పుడే భవనం ఎంతకాలమైనా ఎంత భూకంపములు వచ్చినా కానీ కదలదు. కనుక మనసు అనేటువంటి విశ్వాసము దృఢమైనటువంటి యొక్క భక్తి శ్రద్ధలతో ఉండాలి. కనుక షిరిడి లోపల కూడా 2 రూపాయలు తీసుకోవటం అనేటువంటిది మా విద్యార్థి చెప్పాడు. ఆ 2 రూపాయలు దేనికోసమని? శ్రద్ధ, భక్తి. శ్రద్ధ లేకపోతే భక్తి లేదు, భక్తి లేకపోతే శ్రద్ధ రాదు. రెండు ఒక విత్తనంలో 2 బద్దల వంటివే. 2 బద్దలు చేరినప్పుడే మొక్క ప్రారంభమవుతుంది, మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది. వృక్షంలోని అనేక వేల ఫలములంతా కూడా మనకు లభ్యమవుతాయి. కనుక అజ్ఞానం అనేటువంటి యొక్క మొట్టమొదటి విత్తనం లోపల ఈ యొక్క అహంకార మమకారం అనేటువంటి 2 మొక్కలు, దీంట్లో మమకార అభిమానం అనేటువంటి పువ్వులుగా పూస్తాయి. సుఖము దుఃఖం అనేటువంటి ఫలాలను అందిస్తున్నాయి. సుఖ దుఃఖములకంతా కూడా అజ్ఞానమే మూల కారణము. సుఖము లేదు, దుఃఖము లేదు, నేను ఆనందమయుడను అనేటప్పుడే అజ్ఞానం అనేటువంటి దగ్గర కూడా ఉండదు. ఈనాడు పడేటువంటి సమస్త బాధలకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలములంతా కూడా కృంగిపోవడానికి మూల కారణము మన బలహీనమే. మనసు పిచ్చిపోతేనే తిరుగుతుండాలి. కనుక ఈ మనసును సరైనటువంటి స్థితిలో పెట్టుకోవాలి. అందువల్లకే అలర్కుడు అని పేరు పెట్టేసేసింది మదాలస. అంటే ఏమి? తన తత్వాన్ని తాను గుర్తించక, దైవత్వాన్ని ప్రేమించక, దైవత్వాన్ని విశ్వసించినటువంటి వాడు కుక్కతో సమానం అన్నది. ఎవడైనా సరే చక్రవర్తి గారి వాడు పిచ్చి కుక్కనే. పిచ్చి కుక్క దగ్గరికి పోతే కరుస్తుందేమని అందరూ భయపడతారు. పిచ్చి కుక్క కరిస్తే దానికి ఇంకా మందే లేదు, చావటమే. కనుక అలాంటి అజ్ఞాని అయినటువంటి వాడు జగత్తులో అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతుంటాడు. కనుక తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణమును ప్రకటించే నిమిత్తమై ఈనాడు బాలబాలికల యొక్క దినముగా ఎన్నుకున్నారు. కనుక తల్లిదండ్రులు ఈనాడు దుఃఖపడుతున్నారంటే దీనికి కారణం వారిదే కాని కారణము పిల్లలది కాదు. తల్లిదండ్రులు ఆనందిస్తున్నారంటే అది వారిదే కాని పిల్లలది కాదు. కనుక వారు సరైనటువంటి పోషణ చేసుకుంటూ వస్తే వారు ఎంతైనా సుఖంగానే శాంతిని అనుభవించగలరు. పిల్లల యొక్క జీవితం కూడాను ప్రకాశవంతంగా కేవలం ఒక స్ట్రీట్ లైట్ మాదిరి కనిపిస్తారు. స్ట్రీట్ లైట్ ఏమిటి? బాటసారులకు వెలుతురునిస్తుంది, తన స్తంభాన్ని తాను చూపించుకుంటుంది. స్ట్రీట్ లైట్స్ గా ఉండటం లేదు, స్ట్రీట్ డాగ్స్ గా తయారవుతున్నారు. దీనికి మూల కారణం తల్లిదండ్రులే. పిల్లలని ప్రయోజనం లేదు. వారు ఏం చేసినా మంచి 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 అని మంచి అని వర్ణిస్తుంటూ కూర్చుంటారు. సరి అయిన తల్లిదండ్రులే కాదు వీరు.
They are not proper
పిల్లవాడిని చెడిపోయేటువంటి వారు. వీరు తప్పును ఖండించాలి.
దే షుడ్ మంచిని ప్రోత్సహించాలి.
అప్పుడే తల్లిదండ్రులు
సరైనటువంటి వారిగా ఉంటారు. తప్పును కూడా నువ్వు ఒప్పుకులుగా భావిస్తూ ఉంటుంటే నీ తల్లిదండ్రులు వాడిని పాడు చేసినటువంటి వారు పరమ రాక్షసులనే చెప్పవచ్చు. తల్లిదండ్రులు అధికం కావటం చేతనే ఇలాంటి బిడ్డలు కూడా అధికమైపోతున్నారు. భగవంతుడు ఎప్పుడు భావప్రియుడే. భావాన్ని పరిశుద్ధపరచుకో. అంతేకాని బాహ్యమైనటువంటి ఆడంబరాలకు నువ్వు ప్రయత్నించద్దు. ఈ ఆడంబరాలంతా కూడా అల్పతృప్తులే. దీనివల్ల ముక్తి కాని మోక్షం కాని ఇంకే విధమైన పవిత్రమైన అనుగ్రహం కాని ఏమాత్రమూ జరగదు.
You will not have real sacredness or anything whatsoever.
ఒకతూరి రాములు అరణ్యానికి పోయే ముందుగా తన సమస్త వస్తువులు కూడాను సర్వులకు దానం చేస్తూ వచ్చాడు. అయ్యో రామచంద్రుడు అరణ్యానికి వెళుతూ కూడాను ఇంత దాన ధర్మాలు చేస్తున్నారని చెప్పి విని అనేక మంది బ్రాహ్మణులంతా వచ్చారు.
On hearing that Rama is sacrificing, passing on all his belongings, many Brahmins assembled there.
అందులో ఒక బ్రాహ్మణుడు నడవలేక వచ్చాడు. పాపం దూరంలో నడచలేక కూర్చోవటం రావటం ఈ విధంగా చూచాడు రాముడు. కానీ దగ్గరకు వచ్చేటప్పటికీ, నాయన దేనికోసం వచ్చావు, ఏం కావాలి విప్రోత్తమా అని పిలిచాడు. నాకు ఏమీ అక్కర్లేదు స్వామి, నాకు వయసు అయిపోయింది, ఈ దేహాన్ని ఏ నిమిషంలో నేను వదులుతానో ఏమిటో.
తాము
14 సంవత్సరంలో అరణ్యానికి పోతున్నారట.
రామా
తిరిగి అయోధ్యకు చేరేంత వరకు నేను బ్రతికి ఉంటానో లేదు, తూరి కన్నులారా మిమ్మల్ని చూచిపోవాలని వచ్చానన్నాడు. ఏ కోరిక లేదు పాపం. అలాంటి బ్రాహ్మణ్ చూసేటప్పటికీ రాముడు చాలా సంతోషించాడు. ఇలాంటి పరిశుద్ధమైన భావములు నా రాజ్యంలో అందరికీ ఉంటుంటే ఇంత విధముగా ఉండేటువంటి ఇలాంటి దుర్బుద్ధులు కాని ఇలాంటి దురవస్థలు కాని ఏమాత్రం గురి అయ్యేటువంటి వారు కాదు. విప్రోత్తమ, నీ యొక్క పవిత్రమైనటువంటి హృదయం నా హృదయాన్ని కరిగించింది, నా హృదయాన్ని కదిలించింది, ఏం కావాలో కోరుకో అన్నాడు. నాకేమీ అక్కర్లేదన్నాడు. త్రిజటుడు అని అతని పేరు పాపం, త్రిజటుడు. అప్పుడు ఒక కర్రను అతని చేతికి ఇచ్చి, దేకో చూడండి, ఇన్ని విధమైన సిరి సంపదలంతా ఉంటున్నాయి ఈ సరయూ నది తీరం లోపల, ఈ కర్రను విసురు, అది ఎంత దూరం పోతుందో అంత ప్రమాణం రౌండ్ గా నీకు ఆ యొక్క స్థానం నిశ్చేసిస్తాను, అందులో ఉన్నటువంటి సమస్త సౌభాగ్యాలు కూడా నీకు అందిస్తానన్నాడు. రామ, నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తున్నాను. కోరిక లేనప్పటికీ భగవంతుని ఆజ్ఞ శిరసావహించాలి, అది ప్రధానమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము. కర్రను తీసుకున్నాడు, రామాని విసిరాడు. శక్తి చాలా తక్కువగా ఉంటుండాలి. కర్ర చాలా దూరం వెళ్లిపోయింది. మంచి బలవంతుడు కూడాను ఎవరుడు కూడాను అంత దూరం విసరలేడు. అప్పుడు అనుకున్నాడు, రామశక్తియే దీనికి మూల కారణం అనుకున్నాడు. అంత చుట్టి అందులో ఉన్నటువంటి సిరి సంపదలు భోగం అన్నింటినీ కూడా గోవులను సర్వమును కూడాను ఆ బ్రాహ్మణికి అందించాడు. రామాయణంలో కూడా రాయలేదు. త్రిజటుడు చెప్పాడు, స్వామి దీన్నంతా నేను ఎందుకు అనుభవించాలి, నేను ఈ స్థితిలో ఉండటం చేత నేను నిన్ను అనేక విధములుగా నేను స్మరిస్తూ కూర్చున్నాను. నా గతి, నా స్థితి, నా మతి, నా సంపత్తి శ్రీరామచంద్రుడే. నా స్థితి, మతి, గతి, సంపత్తి సర్వం కూడా నాకు శ్రీరామచంద్రుడే. మిమ్మల్ని తమను చూడటానికి వచ్చాను. సుందర విగ్రహాన్ని చూస్తుంటే నేను నా సర్వస్వము మర్చిపోయినాను. ఈ ఆనందాన్ని నా జీవితం ఉండినంత వరకు నాకు అందించినాడు చాలు. అప్పుడు చెప్పాడు, ఇలాంటి విప్రులు దీనివల్లనే సాక్షాత్ దైవ స్వరూపులుగా భావిస్తూ వచ్చాడు. అలాంటి మహావిప్రులు గాని అలాంటి సద్గుణవంతులు కాని ఈనాడు కరువైపోయారు. చచ్చేవాడిని చూస్తే చచ్చేవాడు కూడా లేచి వస్తాడట. ఒక క్యాన్సిల్ చేసుకుంటాడు. ఇలాంటి పరిస్థితి ఈ కలియుగంలో ప్రారంభమైంది. మూల కారణం ఏమిటి? స్వార్థము, స్వార్థము, స్వార్థం, దురాశ, దురాశ, దురాశ. దురాశకు ఒక పరిమితమే లేదు. ఉండినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దురాశే దుఃఖమునకు కారణము అని ఆశపడవలసింది ఏమిటి? ఆదర్శ మానవుడుగా తయారు కావాలి, ఆదర్శ పుత్రులుగా తయారు కావాలి, ఆదర్శమైనటువంటి జీవితాన్ని మనం అందించాలి. ఏ మానవత్వానికి సరైనటువంటి అర్థము. అనేక జన్మం నుంచి వస్తున్నాం మనము, కొత్తవారు కాదు పాతవారమే. అందువల్లనే కృష్ణుడు చెప్పాడు, నమే పాత్రాస్తి కర్తవ్యం తిష్లో కేశకించిన నానవాప్తం అవాప్తయం వర్తయే వచ్చి కర్మని. నేను కర్మ చేయకపోతే ఎట్టవుతుంది? నీవు కూడా అనేక జన్మల నుంచి వస్తున్నావు అర్జున. దీనికి మానవ అనేటువంటి దాంట్లో పదంలోనే ఉంటుండాలి అర్థము. మా నవ, మా అనగా కాదు, నవ అంటే కొత్త, కొత్తవాడు కాదు నీవు, పాతవాడే పాతవాడే నాయన. నీకు నాకు అనేక జన్మల నుంచి కూడా సంబంధం ఉంటుండాలి. ఈ సంబంధమే కాదు, నిన్న మొన్న వచ్చి కాలేజీలో చేరినంత మాత్రం మనకు ఏదో కొత్త సంబంధం ఏర్పడింది అనుకుంటున్నావు. అనేక జన్మల సంబంధం అంతా ఉంటుండాలి. కానీ క్షీణే పుణ్యే మధ్యలోకం విసంతి, ఆ పవిత్రమైనటువంటి ఒక కాలం దాటిపోయింది, దాని తర్వాత నీవు పవిత్రం చేయలేకపోతున్నావు, అందువల్ల నీకు నాకు ఎడబాటు జరిగింది. కనుక ఈ సంబంధంలో ఎప్పుడు ప్రాప్తి చిక్కిందో స్వామి సన్నిధి చిక్కింది. సన్నిధి చిక్కినప్పుడు దాన్ని మరింత ప్రాప్తిగా పోషించుకోవాలి. అధికమైనటువంటి జీవితం అభివృద్ధి. కానీ ఉన్నదాంతో అనుభవించావు కానీ మరి కొత్త సంపాదించలేదు, తిరిగి మరి నువ్వు సంపాదించుకోవాలి. ఎలక్షన్ లో నిలిచావు, 5 సంవత్సరం నీవు అసెంబ్లీ హాల్లో పోయి కూర్చున్నావు, ఒక్కో సంవత్సరం తగ్గిపోతూ వచ్చింది, బయటకు రావాల్సిందే,
చూడడానికి
అధికారం లేదు, తిరిగి కూర్చోవాలంటే తిరిగి నువ్వు ఎలక్షన్ నిలిచాల్సిందే. అదే రీతిగానే ఈ యొక్క చీనే పుణ్యం, పుణ్యం ఉన్నంత వరకు ఉండినాము సమీపంలో, పుణ్యం క్షీణించింది, క్షీణించడానికి నీ ప్రవర్తనే కారణము, కనుక ఆ ప్రవర్తన చేతనే క్షీణించిపోయింది ఈ పుణ్యము. తిరిగి దాన్ని సంపాదించుకోవాలి, తిరిగి పుణ్యం నువ్వు సంపాదించుకోవాలి. అది మనుషుల యొక్క ప్రవర్తనతో వచ్చేటువంటిది కానీ భగవతి యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది కాదు. ఈనాడంతా కూడా నెగిటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకున్నాం మనం, కానీ పాజిటివ్ పవర్ ను ఆశిస్తున్నాము, అదే పెద్ద తప్పు. నీ హృదయం నుంచి నెగిటివ్ థాట్స్ పోవాలి, ముందు పాజిటివ్ థాట్స్ రావాలి. కొనేది వంకాయలు, ముసలరిగేది గుమ్మడికాయలు, కనుక మనం లోపల మనకు ఆ నెగిటివ్ ని మనం తీసివేయాలి. అంతా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్. కనుక నీకు పాజిటివ్ అయిన భగవంతుడు నీకు ఎట్లా లభిస్తాడు? మొట్టమొదటి ఈ నెగిటివ్ థాట్స్ కడిగి వేసేసి సరైనటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క భావం నీలో ప్రార్థిస్తుంది. దుష్టంగముల చేత దుర్బోధనలే వస్తుంటాయి, బోధన చేత దుశ్చర్యలే ఆచరిస్తాడు, దుఃఖమునే అనుభవిస్తాడు. కనుక మొట్టమొదటి దుష్టంగాన్ని దూరం చేసుకోవాలి. రన్ అవే ఫ్రమ్ బాట్ కంపెనీ. ఎంత కాలమైనప్పుడు కూడా ఈ దుష్టంగా ముడినంత వరకు కూడాను భగవంతునికి అత్యంత దూరమే. ఈ దుఃఖం తప్పినది కాదు, ఎవరో ఇచ్చినది కాదు, ఎందుకు నీవు సంపాదించుకున్నటువంటి. కనుక భగవంతుని భజన చేసినా, భగవంతుని కీర్తనలు పాడినా, భగవంతునికి నామస్మరణ చేసినా హృదయం నుండి రావాలి. కేవలం పెదవుల నుంచి వచ్చి ప్రయోజనం లేదు, పెదవుల నుంచి వచ్చేటువంటి నామస్మరణ కంటే చేతులతో చేసిన సేవ చాలా మేలు అన్నారు. కనుక ఇవన్నీ కూడా కేవలం ఒక ఆడంబరంగా ప్రకటించేటువంటివి, ఇంత పప్పిషో కాదు కాదు కాదు. ప్రాణం పోయిన తర్వాత కూడా ఆర్టలంగి మిషన్ పెడితే ఊగిరట్టుగా ఉంటుంటా దేహము. ఈ ఆడేది ఆర్టలంగి మిషన్ యొక్క ప్రభావమే కాని నిజమైన ప్రాణం లేదు అక్కడ. రాగతాడానికి వచ్చేటువంటి సౌండ్లే కాని ఈ పెదవులువి ఆర్ట్ నుంచి వచ్చినవి కాదు. ఆర్ట్ నుంచి వచ్చినటువంటివి అయితే ఆర్ట్ను మర్చిపోతాడు, ఆర్ట్ను చూస్తున్నాడు, హార్ట్ను మర్చిపోతున్నాడు. ఈనాటి కలియుగ ప్రభావం. కనుక మనం ఆర్ట్ను మర్చాలి, హార్ట్ను పెంచాలి.
సో
భగవంతుని హార్ట్లో పెట్టుకోవాలి. కనుక భగవంతుని యొక్క స్మరణ చేయాలంటే హృదయం నుంచి రావాలి, ఉప్పొంగాలి, ఉప్పొంగాలి, తాదాత్మ భావన పొందాలి. ఉన్నాము ఆశ్రమంలో 20 ఏళ్ల నుంచి ఉంటున్నాము, ఏమి స్వామి అనుగ్రహం రాలేదు. ఇది ఎక్కడ ఉందంటే 60 సంవత్సరం యజ్ఞం చేశాడు చూడు, ఆ ముసలి వాడి వలే ఉంటుండాలి. 20 సంవత్సరాలు ఆశ్రమంలో ఉంటున్నాము 20 సంవత్సరం నుంచి, కానీ ఏం చేస్తున్నావు? లోకాభిరామాయణం అంతా వాడి చింతన, వీడి చింతన అంతా చేస్తున్నావు, దైవ చింతన ఎంత మాత్రం చేస్తున్నావు? ఆశ్రమంలో ఉంటే కూడా అదొక శ్రమనే. ఆశ్రమం యొక్క ప్రభావాన్ని, ఆశ్రమం యొక్క నియమాన్ని, ఆశ్రమం యొక్క పద్ధతిని, ఆశ్రమం యొక్క స్థితిని మనం ఎంతవరకు పోషించుకుంటున్నాం? బాడీ ఆశ్రమంలో, బుద్ధి బజారులో కాదు కాదు. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్, అది కావాలి నాకు. హెడ్ లోపలికి ఎవరి చింతను చేర్చకూడదు, ఒక్క దైవ చింతన తప్ప. అది నిజమైనటువంటి స్మరణ.
అర్జన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి. హరి నామ బినా ఆనంద నహి. హరి నామ బినా ఆనంద నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.
హరి భజన బినా
జప జాన బినా సంయోగ నహి.
జప జాన బినా సంయోగ నహి.
ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి.
ప్రభు దర్శ బినా
దయ ధర్మ బిన సత్కర్మ నహి.
దయ ధర్మ బిన సత్కర్మ నహి.
భగవాన్ బిన కోయి అపున నహి.
భగవాన్ బిన కోయి అపున నహి.
హరి నామ బిన పరమాత్మ నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన వినాశ శాంతి మహి హరి నామ భిన్న ఆనంద నహి హరి నామ భిన్న ఆనంద నహి హరి భజన వినాశ శాంతి నగి సుఖ శాంతి నగి.